2 54 2 58. జాతి నీతి
జాతి నీతి కుల గోత్ర దూరగం,
నామరూపగుణదోషవర్జితం
నామరూపగుణదోషవర్జితం.
దేశకాలవిషయాతివర్తియతు
దేశకాలవిషయాతివర్తియతు
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
యత్పరం సకలవాగగోచరం
యత్పరం సకలవాగగోచరం.
గోచరం విమలబోధచక్షుషః
గోచరం విమలబోధచక్షుషః.
శుద్ధచిద్ఘనమనాదివస్తుయతో
శుద్ధచిద్ఘనమనాదివస్తుయద్
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
షడ్భిరోర్మిభిరయోగియోగిహృదో
షడ్భిరోర్మిభిరయోగియోగి హృదు
భావితం న కరణైర్విభావితం
భావితం న కరణైర్విభావితం.
ఉద్యవేద్యమనవద్యమస్తియతో
బుద్ధ్యవేద్యమనవద్యమస్తియథు
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
కల్పిత జగత్కలాశ్రయం
భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం
ఆశ్రయం చ సదసద్విలక్షణం
స్వాశ్రయం చ సదసద్విలక్షణం.
నిరుపమాన వృద్ధిమతో
నిష్కలం నిరూపమానమృద్ధిమతు
మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
జన్మవృద్ధి పరిణత్యపక్షయా
జన్మవృద్ధి పరిణత్యపక్షయా
వ్యాధినాశనవిహీనమవ్యయం
వ్యాధినాశనవిహీనమవ్యయం.
విశ్వసృష్ట్యవనవిఘాతకారణం
విశ్వస్పష్ట్యవనవిఘాతకారణం.
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
ఆత్మనైనటువంటి నాకు పుట్టటం పెరగటం మార్పులు చెందటం క్షీణించటం వ్యాధులు ముసలితనం మరణం అనేటువంటి 6 రకాలైనటువంటి వికారాలు నాకు లేవు. అవన్నీ కూడా ఈ దేహానికి ఉన్నాయి, ఈ క్షేత్రానికి ఉన్నాయి, కానీ నాకు మాత్రం లేదు. అదేవిధంగా ఈ ప్రపంచ సృష్టి స్థితి లయాలు వీటన్నిటికీ కారణం కూడా ఆత్మనైనటువంటి నేనే. నా మనసు నుండే స్వప్న ప్రపంచం పుడుతున్నది, కొంతకాలం ఉంటున్నది, ఆ తర్వాత మళ్ళీ నాలోనే లయమైపోతున్నది, అంటే మనసులోనే లయమైపోతుంది. అదేవిధంగా నా నుండే ఈ జగత్తు పుడుతున్నది, బ్రహ్మమునైనటువంటి నా నుండే జగత్తు పుడుతున్నది, నాలోనే ఈ జగత్తు ఉంటున్నది, నాలోనే ఈ జగత్తు మళ్ళీ లయమైపోతున్నది. అంటే సృష్టి స్థితి లయాలు మూడు కూడా నాలోనే జరిగిపోతున్నాయి. నేను అవ్యయమైనటువంటి శాశ్వతమైనటువంటి చావు పుట్టుకలు లేనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి అవ్యయుడనైనటువంటి పరమాత్మను బ్రహ్మాన్ని ఆత్మ చైతన్యాన్ని ఇటువంటి బ్రహ్మమునే నేను అని ఇటువంటి బ్రహ్మమే నీవు అని నిరంతరము కూడా విచారణ చేస్తుండాలి, ధ్యానిస్తూ ఉండాలి అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇంకా 259లో మరి ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. 259
హస్తభేదమన పాస్త లక్షణం హస్తభేదమనపాస్తలక్షణం
నిశ్చలం
నిస్తరంగజలరాశి నిశ్చలం
విభక్తమూర్తియతో
నిత్యముక్తమవిభక్తమూర్తి యదు
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని
తభేదమనపాస్తలక్షణం
అస్తభేదమనపాస్తలక్షణం
తరంగజలరాశి నిశ్చలం
నిస్తరంగజలరాశి నిశ్చలం
విభక్తమూర్తియతో
నిత్యముక్తమవిభక్తమూర్తి యదు
బ్రహ్మతత్వమసి భావయాత్మని
బ్రహ్మతత్వమసి భావయాత్మని. నమస్కారం గురు.
నా స్వరూపం ఎలాంటిది? బ్రహ్మనైనటువంటి బ్రహ్మమునైనటువంటి నేను, ఆత్మనైనటువంటి నేను ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడిని అని మనం ఇక్కడ విచారణ చేస్తున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఏ రకమైనటువంటి భేదాలు లేనటువంటి తత్వాన్ని నేను. హస్తభేదం, భేదాలేమీ కూడా లేవు. అనపాస్త లక్షణం, ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉండే లక్షణం, అది మార్పు చెందదు, ఎప్పుడు ఒకటే లక్షణం, అదే సచ్చిదానందం, సత్తు చిట్టు ఆనందం. కనుక నాలో భేదాలు లేవు, ఎప్పుడూ ఉండవు, ఒకే ఒక్క లక్షణం ఎల్లప్పుడూ కలిగినటువంటి వాణ్ణి. అలాగే నేను ఎలా ఉంటానంటే నిస్తరంగ జలరాశి నిశ్చలం. నిస్తరంగ, తరంగాలంటే అలలు, నిస్తరంగ అలలు లేనటువంటి జలరాశి. జలరాశి ఎక్కడంటే సముద్రం. అలలు లేనటువంటి సముద్రం నిశ్చలం, నిశ్చలంగా చలించకుండా ఎలా ఉంటుందో అదిగో అలా ఉంటాను నేను. నిశ్చలమైనటువంటి సముద్రంలాగా, అలలు లేని సముద్రం. అంటే సముద్రానికి అలలు ఉంటాయి, మనం ముందు కొంత దూరం పోయిన తర్వాత ఇక అలలు ఉండవు, నిలకడగా నిశ్చలంగా అలాగా నిలిచి ఉంటుంది. కాబట్టి దూరానికి చూస్తే నిస్తరంగ జలరాశి, దగ్గరికి చూస్తే అలలు మంచి గంభీరంగా శబ్దాలు చేసుకుంటూ వస్తూ ఉంటాయి. కనుక నేను ఆ నిస్తరంగ జలరాశి నిశ్చలం. నిత్యముక్తం, నేను సదా ముక్తం. అసలు బంధమని నన్ను అనుకునేవాడు అజ్ఞాని. నేను సదా ముక్తుణ్ణి, ముక్త స్వరూపాన్ని. అవిభక్తమూర్తిం, అవిభక్తమూర్తిం, విభక్తం విభజించటం కుదరదు, నన్ను విభజించాలంటే కుదరదు. ఆకాశాన్ని విభజించాలంటే ఒక గోడ కట్టాలనుకున్నాం, మరి మొత్తం ఉన్నటువంటి ఆకాశాన్ని విభాగం చేయాలంటే ఒక కొండ తెచ్చిపెట్టాలా? కానీ పరమాత్మను విభాగం చేయటం ఎట్లా? చెయ్యటానికి వీల్లేదు. అవిభక్తమూర్తిం అన్నారు, విభజించటానికి వీల్లేనటువంటి చైతన్యాన్ని, స్వరూపాన్ని. యద్బ్రహ్మ ఏదైతే తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము త్వమసి నీవే అని, భావయాత్మని నీ హృదయములో నిత్యము నిరంతరము భావించు. ఇక్కడేమో ప్రతి శ్లోకంలో కూడా చివరి పదం ఏముందంటే బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇక్కడ తత్ త్వము అసి అని మూడు పదాలు వచ్చినాయి. తత్వమసి, యత్ అనేటువంటిది మూడో లైన్ చివరిలో ఉంటుంది ప్రధానికి. యత్ బ్రహ్మతత్వం, యత్ బ్రహ్మతత్వం అసి భావయాత్మని. అంటే తద్బ్రహ్మ త్వమసి, ఆ బ్రహ్మము త్వమసి నీవేనని భావయాత్మని నీ హృదయములో భావించు. కానీ నీ హృదయములో భావించు అని అంటే శంకరాచార్య వారు మనకి చెప్పటం బాగుంది, కానీ ఇక్కడ మనం ఇంకోళ్ళకి చెప్పడం బాగలేదు, అందుకని నా మనకే అన్వయించుకోవాలి. అందుకని ఆ బ్రహ్మము నేనేనని భావించు, నేనేనని భావించాలి అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అక్కడ నీవేనని భావించు అని ఉంది, కానీ నేను మాత్రం నేనేనని భావించు. కాబట్టి ఇవన్నీ కూడా నేను, బ్రహ్మమునైనటువంటి నేను. నాకు ఏ రకమైనటువంటి భేదాలు లేవు నాలో. నేను చెప్తున్నా ఒక మాట, నిష్కలం. నాలో ఏ భాగాలు లేవు, ఇక్కడ నాలో ఏ భేదాలు లేవు. దేహంలో భేదాలు ఉన్నాయి, ఇంద్రియాల్లో భేదాలు ఉన్నాయి, మనస్సులో భేదాలు ఉన్నాయి, బుద్ధిలో భేదాలు ఉన్నాయి, ఆత్మనైనటువంటి నాలో ఏ భేదాలు లేవు. అందుకని అస్తభేదం, అనపాస్త లక్షణం. అనపాస్త లక్షణం ఒకే ఒక్క లక్షణం కలిగినటువంటిది. మళ్ళీ అప్పుడప్పుడు మార్చుకోదు మన మాదిరిగా, ఎప్పుడు కూడా ఒకే లక్షణం కలిగినటువంటిది. నిస్తరంగా జలరాశి నిశ్చలం, అలలు లేనటువంటి సముద్రం నిశ్చలంగా ఎలా ఉంటుందో అలాంటి వాణ్ణి నేను, ఇది భావించాలి. అలలు లేనటువంటి సముద్రం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అదిగో అలాగా నిశ్చలంగా ఉండేటువంటి తత్వాన్ని ఆత్మనైనటువంటి నేను. అలాగే నిత్యముక్తం, నేనెప్పుడు ముక్తుండయ్యే ఉన్నా, సదా ముక్త స్వరూపం నాది. అంతేగాని నేను ఎప్పుడు బంధంలో లేను. అవిభక్తమూర్తిం, అవిభక్తమూర్తిం అంటే విభజించడానికి వీల్లేనటువంటి తత్వాన్ని, చైతన్యాన్ని నేను. నన్ను విభజించటం ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అలాంటి యత్ ఏదైతే ఉందో తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మమే త్వం అసి, నీవేనని భావించు. ఆ బ్రహ్మము నేనేనని నిరంతరము కూడా మనం భావిస్తూ ఉండాలి. ఇది మన సాధన. నేనా బ్రహ్మమును అని సదా హృదయంలో ధ్యానిస్తూ ఉండాలి. ఎటువంటి బ్రహ్మాన్ని నేను, అస్తభేదం, భేదాలన్నీ కూడా లేనటువంటిది, ఏ భేదము లేనటువంటిది. భేదాలు ఉండేది ఎక్కడ? శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్థాయిలో అన్ని భేదాలు ఉంటా ఉంటాయి. కానీ ఆత్మనైనటువంటి నాలో, బ్రహ్మములో ఏ రకమైనటువంటి భేదాలు లేవు, ఏ రకమైన భేదాలు ఉండవు. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, ఏమున్నాయి భేదాలు? తెలుపని, నలుపని, ఎరుపని, లావని, సన్నమని, పొడుగని, పొట్టని, అందమని, అనాకారమని, ఇట్లా రకరకాల భేదాలు ఉన్నాయి శరీరాలకు. కానీ ఆత్మ, మనందరిలో ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ పొడుగాత్మ, పొట్టాత్మ, లావాత్మ, సన్నమాత్మ, ఇలాంటి ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకని? దాన్ని విభాగించటానికి వీల్లేదు. అందుకని మన అందరిలో కూడా ఆత్మ ఉన్నదంటే చాలా ఆత్మలు ఉన్నాయి అనుకుంటారు. కుక్కలో ఉండే ఆత్మ, పందిలో ఉండే ఆత్మ, మనిషిలో ఉండే ఆత్మ, అన్ని ఒకటే. ఆత్మలో ఏ భేదాలు లేవు, ఇదే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆత్మలో భేదాలు ఉన్నాయని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వేద విరుద్ధమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు. కానీ వేదం ఏం చెబుతుంది అంటే, ఏ భేదాలు లేనటువంటిది ఆత్మ. ఆత్మను విభాగించటానికి వీల్లేదు అని చెప్తుంది. కాబట్టి మన అందరిలో ఆత్మ ఉంది, బయట ఆత్మ ఉంది. ఈ లోపల బయట అంటానికి కారణమైనటువంటి దేహం ఆత్మే, కనుక అంతా ఆత్మే. నిజం చెప్పాలంటే ఆత్మలోనే ఈ దేహాలన్నీ కూడా ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. ఓ చెరువులో ఓ 10 మంది బిందెలు ముంచారు, 10 మంది చెంబులు ముంచారు, 10 మంది బకెట్లు ముంచారు, అన్నీ ముంచితే అవన్నీ ఆడుకుంటున్నట్టుగా మనం ఆడుకుంటున్నాం. అప్పుడు వాటికి ఏమైంది? ఆ బకెట్కి లోపల నీరుంది, బయట నీరుంది, అంటే బయట చెరువు ఉంది, లోపల చెరువు. మనకు కూడా అంతే, ఆత్మలోనే మనం ఉన్నాం. లోపల ఆత్మ ఉంది, బయట ఆత్మ ఉంది. లోపల బయటే కాదు, ఇది కూడా ఆత్మే. అక్కడ బకెట్ మాత్రం, బిందె మాత్రం ఆత్మ కాదు, నీరు కాదు, చెరువు కాదు, అది వేరే. కానీ ఇక్కడ మాత్రం అది. కనుక మనం అంతా కూడా ఒక్కటే ఆత్మ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు, క్షేత్రేషు అన్నప్పుడేమో సర్వక్షేత్రేషు, బహువచనం. లోపల ఉన్న క్షేత్రజ్ఞుడు చెప్పేటప్పుడు క్షేత్రజ్ఞం ఏకవచనం. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నేనే. కాబట్టి అన్ని క్షేత్రాల్లోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు. తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, మంచి వాళ్ళు, పొట్టి వాళ్ళు, పొడుగు వాళ్ళు, బాలుళ్ళు, పెద్దవాళ్ళు, పురుషుళ్ళు, స్త్రీలు, నపోసకుళ్ళు, అందరిలో కూడా ఒకటే. ఇది కాక జంతువుల్లో, పశువుల్లో, పక్షుల్లో, క్రిమికీటకాల్లో, చెక్కల్లో, చేమల్లో, పుట్టల్లో, అన్నింటిలో కూడా ఒకే పరమాత్మ. దీంట్లో ఎవరికి ఏ సందేహం ఉండాల్సినటువంటి పని లేదు. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. కనుక ఆత్మనైనటువంటి నాలో ఏ భేదాలు లేవు. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, పొడుగు లేదు, పొట్టి లేదు, లావు లేదు, సన్నము లేదు, ఏం భేదాలు లేవు. అంత ఒక్కటే విధం. అది సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం యొక్క స్వరూపం అది. ఇక ఇంద్రియాల స్థాయిలో కూడా భేదాలు ఉన్నాయి. దేహస్థాయిలో భేదాలు ఉన్నాయి, ఇంద్రియాల స్థాయిలో భేదాలు ఉన్నాయి. శబ్దం వినిపించేటప్పుడు కొంతమందికి బాగా వినిపించుద్ది, కొంతమందికి బాగా వినకదు. అంటే వాళ్ళ ఇంద్రియాలు పనిచేయవు. మరి చూచే దాంట్లో కొంతమందికి సరిగ్గా కనపడుద్ది, కొంతమందికి సరిగ్గా కనపడదు. కొంతమందికి దూరానికి కనపడుతుంది, దగ్గరికి కనపడవు. కొంతమందికి దగ్గరికి కనపడుతుంది, దూరానికి కనపడు. అక్కడ భేదాలు ఉన్నాయి. వినేటువంటి దాంట్లో భేదాలు ఉన్నాయి. మాట్లాడేటువంటి దాంట్లో కూడా భేదాలు ఉన్నాయి. మనం పలికేటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కొంతమంది కనుక మాట్లాడుతుంటే ఎప్పుడు వీడు వదిలిపోతాడా పీడాకారం అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతుంటే గులకరాళ్ళు డబ్బాలో వేసి మోగించినట్టుగా ఉంటుంది, ఒళ్ళో గంట కొట్టినట్టుగా ఉంటుంది. అందుకని దాంట్లో కూడా తేడా ఉంది, మాట్లాడటంలో కూడా తేడా ఉంది. అలాగే రుచులు గ్రహించటంలో కూడా నాలుకలో తేడాలు ఉన్నాయి. అదేమిటండి, అందరి నాలుకలే కదా, అందరి నాలుకల మీద కూడా ఆ రసం ఉంటుంది కదా, ఆ ఉంటుంది, రుచి తెలుస్తుంటుంది. కానీ ఏదన్నా ఒక స్వీట్ పెట్టగానే ఇది బాగుందని నువ్వు అంటావు, ఇంకోళ్ళు ఏమో బాగలేదంటారు. రెండు నాలుకలేగా, ఎందుకు ఒకళ్ళు బాగుందంటారు, ఒకళ్ళు బాగలేదంటారు. తినేటప్పుడు ఒక కూర బాగుందంటారు, ఒకళ్ళు బాగుందంటారు, రెండో వాళ్ళు బాగలేదంటారు. ఇవాళ బాగుందన్న వాళ్ళు రేపు బాగలేదంటారు, ఇవాళ బాగలేదన్న వాళ్ళు రేపు బాగుందంటారు. ఏమిటి తేడా? ఏ తేడా? ఇంద్రియాల స్థాయిలో కూడా తేడా. ఇక మనసు స్థాయిలో కూడా తేడాలు ఉన్నాయి. మనసులో కామక్రోధాలు ఉన్నాయి. ఈ కామం కానీ క్రోధం కానీ అందరిలో ఒకే రకంగా ఉండవు. అన్ని భేదాలే. లోభం మోహం అయ్యి భేదాలే. కొందరు మరీ పిసినారులు ఉంటారు, కొంతమంది ఒక రకం పిసినారులు ఉంటారు, కొంతమంది ఒక రకమైన వాళ్ళు ఉంటారు. ఇట్లా అలాగనే మోహం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవటం. అట్లానే మదవాత్సర్యాలు, ఇవి కూడా వేరువేరుగా వేరువేరుగా ఉంటాయి. అలాగే అహంకారం ఉంటుంది, అది తేడాలే. కొంతమంది అందరికన్నా గొప్పగా ఉండాలనుకుంటారు, కొంతమంది సామాన్యంగా ఉండాలనుకుంటారు, కొంతమంది అందరిని గౌరవించాలనుకుంటుంటారు, కొంతమంది కొందరిని తేలిగ్గా చూస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటిగా మనస్సు కూడా ఉంటుంది. కొంతమంది అదే ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది అనుకుంటారు. అప్పుడు అట్లా చేసాం కానీ అట్లా చేయకుండా ఇట్లా చేసి పెడితే బాగుండేది, అప్పుడు అనవసరంగా పొలం అమ్మేవాండి అమ్ముకున్న ఇప్పుడు కోట్లు వచ్చాయి, అయ్యో అప్పుడు కొందాం అనుకున్నాం కొనలేకపోయాం కానీ కొన్నట్టే భలేగుండేది, ఇలా రకరకాలైనటువంటి మనసు ఎన్నో వేషాలు వేస్తూ ఉంటుంది. ఇక బుద్ధిస్థాయిలో కూడా భేదాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఆలోచనల్లో భేదాలు. ఒకరి ఆలోచన ఉన్నట్టుగా ఒకరి ఆలోచన, ఒకళ్ళ స్వార్థం, ఒకళ్ళ పరోపకారం, ఒకళ్ళు నాకెందుకు, ఎవరెట్టబోతే నాకెందుకు అనుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు బాగుంటే బాగుంటుంది, అందరూ బాగుండాలి అని అనుకుంటుంటారు. ఇట్లా మనోబుద్ధుల స్థాయిలో కూడా భేదాలు. మరి ఆత్మస్థాయిలో ఏ భేదాలు లేవు. ఎందుకని? ఆత్మ ఏమీ అనుకునేది కాదు, వినేది కాదు, చూచేది కాదు, మాట్లాడేది కాదు. ఎందుకంటే దానికి కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇవేవి లేవు. కాబట్టి ఈ భేదాలు ఏమి లేవు. ఏదన్నా ఉంటేనే భేదం, ఏమి లేకపోతే ఏముంటుంది? ఎవడన్నా ఒక పని చేస్తే బాగుందనన్నా కొంతమంది ప్రశంసిస్తారు, అదే బాగలేదండి అని విమర్శిస్తారు. అసలు ఏ పని చేయకపోతే ఏం విమర్శిస్తారు? ఏం విమర్శించడానికి ఉండదు. కాబట్టి ఇలాగా ఇవన్నీ ఉంటే, ఈ భేదాలన్నీ ఉండే, కానీ ఆత్మకి ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనస్సు బుద్ధి అహంకారం ఏవీ లేవు. లేవు కాబట్టి ఎక్కడ కూడా ఏ భేదాలు లేనే లేవు. కాబట్టి నిశ్చలం, నిశ్చల ప్రశాంత గంభీర తత్వం ఆత్మనైనటువంటి నేను. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు మాత్రం కాస్త అల్పమైనయే గాని, నేను మాత్రం ఆత్మనైన నేను మాత్రం, బ్రహ్మమునైనటువంటి నేను మాత్రం ప్రశాంత గంభీర తత్వాన్ని, నిశ్చల తత్వాన్ని, ఎగిరి పట్టం, కింద పట్టం, పైన పట్టం ఇవన్నీ ఏమి లేవు. కేవలంగా ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉండేటువంటి తత్వం. సరే, భేదాలు లేవు నాలో, ఏ భేదాలు లేవు. ఆత్మనైన నాలో, బ్రహ్మమునైన నాలో ఏ భేదాలు లేవు. రెండవది అనపాస్త లక్షణం అన్న. అనపాస్త అంటే ఎప్పుడు ఉండేటువంటిది, ఎప్పుడు ఉండే లక్షణం. ఏమిటది అంటే సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం, మూడు కలిపితే సచ్చిదానందం. ఈ ప్రపంచం లేనటువంటి కాలం ఒకటి ఉంటుందేమో కానీ, చైతన్యం లేనటువంటి కాలం, బ్రహ్మము లేనటువంటి కాలం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకనంటే ఈ ప్రపంచం ఉన్నా లేకపోయినా బ్రహ్మం మాత్రం ఉంటుంది. ఈ ప్రపంచం లేనప్పుడు కూడా బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మము నుండే ప్రపంచం మళ్ళీ వస్తుంది, ఆ బ్రహ్మములోనే ప్రపంచం ఉంటుంది, ఆ బ్రహ్మములోనే మళ్ళీ లయం అయిపోతుంది. కానీ ప్రపంచం ఉండటం పోవటం జరుగుతుంది, బ్రహ్మం మాత్రం ఎప్పుడు కూడా అలాగే శాశ్వతంగా నిత్య సత్యంగా ఉండేటువంటి వాడు. అందుకే దాన్ని సత్ అన్నారు. సత్ అంటానికి ఎందుకనంటే మూడు కాలాల్లో, మూడు కాలాలకు అతీతంగా ఉండేటువంటిది కనుక సత్. ఇక రెండవది చిత్. చిత్ అంటే జ్ఞానస్వరూపం. ఇప్పుడు ఈ క్షేత్రానికి అంటే ఈ మనుషులకి, ఈ వీళ్ళందరికీ కూడా కొంత తెలుసు, కొంత తెలియదు, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. నేను సర్వజ్ఞుడినండి, నాకు అన్నీ తెలుసు అంటాడు ఎవడున్నాడు. నీకు చెప్పులు కొట్టడం చేతవా అంటే, అబ్బాయి అది నాకు చేత కాదండి, చిచి అంటాడు. అంటే ఏదో చేత కానీ ఉన్నాయి, కొన్ని తెలుసు కొన్ని తెలియదు. నాకు ఈ ప్రపంచం అంతా తెలుసండి అంటాడు. ప్రపంచంలో 130 దేశాలు ఉన్నాయనుకోండి, ఏదో చిన్న దేశాన్ని గురించి నాకు తెలియదు అంటాడు. కనుక అన్నీ తెలియటం అసాధ్యం. అందుకని ఈ క్షేత్రానికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు. కానీ ఆత్మకు తెలియనటువంటిది ఏమీ లేదు, ఆత్మకు సర్వము తెలుసు. అందుకనే అది చిత్ స్వరూపం. మూడోది ఆనందం. ఆనందం అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఆనందం అనేటువంటి మాటని మనం ఆత్మానందానికే వాడాలి కానీ ఇక్కడ వాడకూడదు. కానీ మనం అలవాటు కొద్దీ వాడేస్తూ ఉంటాం. ఇక్కడ ఉంది సుఖం, దుఃఖం. ఎప్పుడూ సుఖం ఎవరికన్నా ఉంటుంది? ఎవరికి ఎప్పుడూ సుఖం ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. అప్పుడప్పుడు సుఖం ఉంటుంది, అప్పుడప్పుడు దుఃఖం కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా బాధ కలిగింది, లేకపోతే ఏదైనా ఆరోగ్యం చెడింది, లేకపోతే ఆప్తులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా బాధ కలిగింది, అప్పుడు మనకి దుఃఖాలు వస్తాయి. అలాగనే మనకి ఏదైనా కలిసి వచ్చింది, లేదా అనుకోకుండా మనకి ఏదైనా అదృష్టం వచ్చింది, ఇంకేదైనా లాభం కలిగింది, ఎవరైనా మంచి స్నేహితులు దొరికారు, మంచి ఆలోచన వచ్చింది, అప్పుడు మనకి కనుక ఆనందం ఉంటుంది. అంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి. ఈ సుఖ దుఃఖాలని కూడా కావడి కొండల్లాగా అది వస్తూ పోతూ, రాత్రి పగలు రాత్రిలాగా వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉండేటువంటి. కానీ ఆనందం అట్లా కాదు, అది ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం. ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం ఆత్మానందం, విషయాల ద్వారా వచ్చేటువంటి ఆనందం విషయానందం. ఈ విషయానందం శాశ్వతం కాదు, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ ఆనందం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ ఆనందం వస్తుంది. కానీ ఆత్మానందం అట్లాగా. దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటిది ఆత్మానందం. దుఃఖం అంటే తెలియకుండా ఏంటండి, చూస్తే తెలుసుద్ది కదా, అది చూసేది కాదుగా తెలియటానికి, ఆత్మ చూసేది కాదు, దానికి కళ్ళు లేదు, అందుకని అది చూడదు, కనుక దానికి తెలియదు. అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అవును, ఇప్పుడు మనం చూద్దాం, సూర్యుడు ఉన్నాడు కదా అని పాపం అటు నుంచి ఇటు దాకా ఇటు నుంచి అటు దాకా ముద్దు పరిగెత్తా ఉంటాడు, చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటాడు. మరి ఆయనకి ఏమైనా చీకటి ఎక్కడుందో తెలుసా? చీకటి అంటే ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడికి చీకటి తెలియదు, పరమాత్మకి దుఃఖం తెలియదు. నువ్వు పరమాత్మ అయితే నీకు దుఃఖం తెలియదు, నువ్వు జీవుడిగా ఉన్నావు కాబట్టి దుఃఖం తెలియకుండా ఎట్టుంటుందండి? మనకు బాగా తెలుస్తుంది కదా అంటున్నావు. నీకు తెలుసుంది, దానికి తెలియదు, చైతన్యానికి తెలియదు. కనుక అది ఆనందం, ఆనంద స్వరూపం. కనుక కొంచెం సేపు ఉండి కొంచెం సేపు పోయేటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది. కనుక అది పరిపూర్ణమైనటువంటి ఆనందం, ఎప్పుడు ఉండే ఆనందం. కనుక సచ్చిదానందం ఇది అనపాస్త లక్షణం, ఎప్పుడు ఉండేది అది, ఒక్కటిగానే ఉంటుంది, ఎప్పుడు వేరు లేదు, దాంట్లో మార్పు రాదు. ఇక మూడవది నిస్తరంగ జలరాశి నిశ్చలం అన్నారు. తరంగాలు లేనటువంటి నిశ్చలమైనటువంటి జలరాశి లాంటి వాణ్ణి అని. ఇది మనకు అర్థం కావాలంటే మనం సముద్రం దగ్గరికి పోయి చూడాలి. సముద్రం ఒడ్డున మనం నిలబడ్డాం అనుకోండి, ఆ నీళ్లు మన పాదాలను తాకుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. ఇంకొకరు లోపలికి చూసామనుకోండి, ఆ దూరం నుంచి అలలు ఎగిసిపడుతూ వస్తూ ఉంటాయి. దగ్గరికి వచ్చేటప్పటికి ఒకరు చిన్నవి తగ్గుతూ ఉంటాయి, మరీ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్నగా వచ్చి తాగుతుంది. కానీ అలలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దానికి అవతల చూశారనుకోండి, ఓ అక్కడికి అలలేముండవు, అలా నిశ్చలంగా ఏమాత్రం కూడా చెదరకుండా అలా ఉంటుంది, చలించకుండా ఉండేటువంటి జలరాశి. ఎందుకనంటే అక్కడ లోతు కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పటికీ కిలోమీటర్లు పోయి మీటర్లు పోయి అడుగుల్లోకి వచ్చి చివరికి అంగుళాల్లోకి వచ్చి సెంటీమీటర్లోకి వచ్చి. అందుకని ఇక్కడ అలలు వస్తూ ఉంటాయి. అంటే గాలి కొట్టినప్పుడు ఆ నీరు ఎక్కడైతే లోతు తక్కువగా ఉందో అక్కడికి వస్తుంది. లోతు తక్కువ ఎక్కడ ఉంటుందంటే ఒడ్డున ఉంటుంది, మనం ఒడ్డున నిలబడ్డాము. అందుకని అక్కడ అలలు అలలు అలా వస్తాయి. మరి పరమాత్మని సముద్రంతో ఎందుకు పోల్చారు? ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అర్థం చేసుకోకపోతే మళ్ళీ తర్వాత ఎప్పటికీ అర్థం కాదు. సముద్రంతో ఎందుకు పోల్చారు? సముద్రం అనంతమైంది, పరమాత్మ అనంతం. అయితే సముద్రం నిజంగా అనంతమా? నిజంగా అనంతం కాదు, కానీ మనకి తెలిసినంత వరకు అనంతం. నువ్వు చూడు, నీ దృష్టి బాగా పెట్టుకొని చూడు, ఎక్కడ ఒడ్డు కనపడదు. నువ్వు నిల్చున్న కాడే ఒడ్డు, ఇక అటుపక్క ఒడ్డు నీకు కనపడదు. ఒకవేళ ఏదన్నా దూరదర్శిని అవి పెట్టుకొని చూడు, అప్పుడు కూడా నీకు అందదు. ఎందుకని? కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఎక్కడో ఉంటుంది ఒడ్డు, అది మనకు కనపడేటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ సముద్రాన్ని కూడా అనంతమైనటువంటిదిగా చెప్తున్నారు. మరి సముద్రం ఎలా, ఏ రంగులో కనపడుతుంటుంది? నీలం రంగులో కనపడుతుంది. అంటే నీళ్ళన్నీ నీలం రంగుయ్యా, మీరు చేత్తో తీసుకుంటే అవి తెల్లగానే ఉంటాయి. ఆ సముద్రం నుంచి ఏదైనా ఒక కాలువ కనుక తవ్వితే ఆ కాలువలోకి ఆ సముద్రం నీళ్ళు వస్తాయి కదా. సముద్రం నీళ్ళేమో నీలం రంగులో ఉంటాయి, ఈ కాలువల నీళ్ళేమో తెల్లగా ఉంటాయి. ఎందుకని? వాటి రంగు అసలు తెలిపే, వాటికి ఆ రంగు, ఆ నీళ్ళకి ఎవరు రంగేయలా, నీలం రంగేయలా. ఆకాశానికి కూడా ఎవరు నీలం రంగేయలా. ఆకాశం ఒకవైపు చూస్తే నీలం రంగులో కనపడుతుంది, సముద్రం నీలం రంగులోనే కనపడుతుంది. ఎందుకనంటే అనంతమైనటువంటిది ఏదైనా నీలం రంగులో ఉంటుంది, అనంతమైనటువంటిది నీలం. మరి రాముడు కృష్ణుడు వాళ్ళు కూడా అనంతమైనటువంటి పరమాత్మకు ప్రతీకలు కదా, అందుకని వాళ్ళు కూడా నీలం రంగులో. రాముడేమో నీలం రంగులో ఉంటాడు, లక్ష్మణుడేమో తెల్లగా ఉంటాడు, శ్రీకృష్ణుడేమో నల్లగా ఉంటాడు, బలరాముడేమో ఎర్రగా ఉంటాడు. ఎందుకని అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు పరమాత్మకి ప్రతీకలు, అంటే అనంతమైనటువంటి పరమాత్మకి ప్రతీకలు, అందుకనే అలాగా ఉంటాడు. ఇక మరి ప్రశాంత గంభీరమైనటువంటిది సముద్రం, నిశ్చలంగా ఉండేది సముద్రం. మరి అలలు లేచి పడుతున్నాయి కదండి, అంటే అది ఒడ్డుకు దగ్గరగా ఉన్నప్పుడే లేచి పడతా ఉంటాయి, ఉపరితలం మాత్రమే అలా ఉంటుంది. సముద్రం లోపల ఏ అలలు ఉండవు, 1 కిలోమీటర్ దూరం నీ ఒక చూస్తే ఇక అక్కడి నుంచి అలలు అసలు ఉండవు, నిశ్చలంగా ఉండేటువంటి జలరాశి. కాబట్టి అక్కడ ఏ అలజడులు కూడా ఉండవు. అలలతో అల్లకల్లోలంగా ఉండే సముద్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీరందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు సముద్రం ఒడ్డుకు పోయే ఉంటారు. ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా అక్కడ మీరు కొంతసేపు విహరించి ఉంటారు, స్నానాలు కూడా చేసి ఉంటారు. ముందు మన దృష్టి ఎక్కడికి పోతుంది? అలల మీదకి పోతుంది. అలలు పైకి లేచి కిందకి పడతా ఉంటుంది. మన మనస్సు కూడా సముద్రపు అలల్లాగానే లేచి కింద పడతా ఉంటుంది. మనసు సంతోషం వచ్చిందనుకోండి ఎగిరి గంతేస్తాం, దుఃఖం వచ్చిందనుకోండి డాముని కింద పడతాం. మన మనస్సు కూడా సముద్రపు అలల్లాగానే పైకి లేచి కింద పడుతూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరింత లోపలికి చూసామనుకోండి అక్కడ ఏ అలలు లేవు, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత లోతుందో తలుచుకుంటే భయంగా ఉంటుంది, ఎందుకంటే దాని లోతు ఎవరికి తెలియదు, మనకి భయం కూడా కలుగుద్ది అనమాట. అలల వైపుకు చూస్తేనేమో ఎగిరిపడే మనస్సు, అలలు లేని సముద్రం వైపుకు చూస్తేనేమో ఆ ఎగిరిపడే మనస్సు ప్రశాంతము. సముద్రం దగ్గర జరిగేది అలల వైపు చూస్తే పెద్ద శబ్దంతో వస్తాయి అలలు, భయంకరమైన శబ్దంతో వస్తుంటాయి. మరి పౌర్ణమి అమావాస్య ఆ రోజుల్లో అయితే ఇంకా అట్లా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనకు కూడా భయం కలుగుద్ది. కానీ లోపలికి కనుక చూస్తే అలలు లేవు, ప్రశాంత గంభీరమైనటువంటి నిశ్చలమైనటువంటి చలనం లేనటువంటి నీరు జలరాశి అక్కడ కనపడుతుంది. కనుక అలలను చూస్తే మనసు పై పైకి ఎగిరి పడుతుంది, అలలకి లోపలగా కనుక చూస్తే మనసు ప్రశాంతమవుతుంది. ఒక్కసారిగా అలలన్నీ ఆగిపోయినట్టుగా భావిస్తే, అలా మనం భావించగలిగితే అప్పుడేమవుతుంది, మనసు ఆగిపోయి ఏదో తెలియనటువంటి అనుభూతి కలుగుద్ది అక్కడ. అదే మనం తెలుసుకోవాల్సింది సముద్రం దగ్గరికి పోయిన తర్వాత. అయితే అది మాటలకు అందేటువంటి అనుభూతి కాదు, అది ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ సముద్రాన్ని ఎట్లా ముందల అలలు వచ్చే చోట, అలలు రాని ఆ చోట చూచినప్పుడు మాత్రమే మనకి అనుభూతి కలుగుతుంది. అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి, మాటలకు అందనటువంటి అనుభూతి, వర్ణించడానికి వీలుగానటువంటి అనుభూతి. ఇదే విషయాన్ని ఆత్మకి లేదా బ్రహ్మానికి అన్వయించుకుంటే అపార అనంత జలరాశిలాగా అనంత తత్వమైనటువంటిది ఆత్మ. ఇప్పుడు ఆ జలరాశిని చూస్తున్నాం సముద్రాన్ని, దాన్ని మనం ఆత్మకు అన్వయించుకున్నాం. ఆత్మ కూడా ఎలాంటిది అంటే అనంతమైనటువంటిది, అంతులేనటువంటిది, నిజంగా అంతకంటే అంతులేనటువంటిది. కనుక మరి పై పైన చూస్తే మనసు ఎగిరెగిరి పడుతుంది, సంతోషంతో పైకెగుతున్నా దుఃఖంతో కింద పడుతున్నా దాన్నే కనుక మనం గమనిస్తూ ఉంటే సంతోష దుఃఖ తరంగాలతో నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఇలా పై పైకి చూడటం కాకుండా లోతుగా లోపలికి గనక చూసినట్లయితే ఈ మనస్సు అనే దానికి ఆధారం బ్రహ్మమే. ఎందుకని? అలలకి ఆధారం ఏమిటి? సముద్రమే. అలలకి ఆధారం సముద్రమే. ఆ నీరేగా అలలుగా వస్తుంది, వేరే ఎక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా? ఆ నీరే అలలుగా వస్తున్నాయి. అంటే అలలకి ఆధారం ఏమిటి? ఆ నీరే. మరి మనసుకి ఆధారం ఏమిటి? ఆ పరమాత్మ. కాబట్టి మనసుకి ఆధారం పరమాత్మ. ఇంకా చెప్పాలంటే మనసు పరమాత్మ. మనసుని మనసుగా గమనించినంత కాలం అది మనస్సు. మనసుని మనసుగా చూడటం ఎప్పుడైతే మానేశామో అప్పుడు అది పరమాత్మ. కనుక పరమాత్మ అంటే ఏదో కాదు అది. ఎప్పుడైతే మనం ఈ భావన చేస్తున్నామో, ఈ రకమైనటువంటి ధ్యానం చేస్తున్నామో, ఈ లక్షణాలతో భావన చేస్తున్నామో, కొంతకాలానికి అది అనుభూతిగా మారిపోద్ది. అంటే మనం ఆ పరమాత్మగా ఉండిపోతాం. ఈ దేహం ఇదంతా కూడా నేను కాదని మనకు అనుభవం అయిపోద్ది. అటువంటి అనుభూతి కలగటమే మోక్షం. ఆ మోక్షం మనం చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి ఈ జన్మలోనే కలగవచ్చు, ఈ జన్మలో గనక తీవ్ర ప్రయత్నం చేయకపోతే వచ్చే జన్మలో ఉంది. అప్పుడు తీవ్రంగా లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ అప్పుడు కూడా లేకపోతే అని అనొద్దు. ఎందుకంటే రెండు మూడు జన్మలే, ఇంకా తర్వాత ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ప్రయత్నం మనల్ని లాక్కొరిపోద్ది, మళ్ళీ జన్మలో కూడా మనం లాక్కపోతుంది. ఒక జన్మలో మనం కొంత దూరం వస్తే అక్కడి నుంచే మనల్ని నడిపిస్తుంది మన అనుభూతి. కనుక ఈ ప్రకారంగా ప్రశాంత గంభీరమైనటువంటి సముద్రం నుండి పై పైన అలలు వస్తున్నట్లుగానే ఆనంద సాగరమైనటువంటి ఆత్మ నుండి పై పైన ఈ దేహ మనోబుద్ధులు అనేటువంటి అలలు లేస్తున్నాయి. సముద్రం నుండి అలలు లేస్తున్నాయి, ఆత్మ నుండి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి అలలు లేస్తున్నాయి. అలల్లో ఉంది సముద్రమే, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నది ఆత్మయే. అలల అనిత్యం, దేహేంద్రియ మనోబుద్ధులు అనిత్యం, సముద్రం నిత్యం, ఆత్మ నిత్యం. అలగా కనిపించినప్పుడు కూడా అది అలగాదు, అది సముద్రమే. దేహంగా కనిపించినప్పుడు కూడా ఇది దేహం కాదు, ఇది పరమాత్మే. జగత్తుగా కనిపించినప్పుడు కూడా ఇది జగత్తు కాదు, ఇది పరమాత్మే. ఇది సముద్రం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది. అలల్ని చూడకుండా లోపల ఉన్నటువంటి సముద్రాన్ని చూస్తే మనం ప్రశాంతం అయిపోతాం. దేహేంద్రియ మనోబుద్ధుల్ని చూసి వాటితో తాదాత్మ్యం చెందకుండా మనం గనక లోపలికి గనక చూసినట్లయితే మనం ఆత్మగా ప్రశాంతంగా ఉంటాం. అలలను చూస్తే సముద్రాన్ని మర్చిపోతాం. ఆహా ఎంత బ్రహ్మాండంగా వస్తుందండి, పెద్దలు వస్తుందండి, చిన్నదైందండి, అది చిన్నదైందండి, ఆహా దీనికి ఎదురు వచ్చిందండి అని దాంట్లో కనుక ఉంటే అదే. అలల్ని పట్టించుకోకుండా అలల్ని చూస్తూ జాగ్రత్తగా గమనిస్తే అక్కడ సముద్రమే ఉంది. దేహేంద్రియ మనోబుద్ధులు, వీటి వ్యవహారాలు, వీటి లాభాలు నష్టాలు ప్రయోజనాలు, వీటి పనులు వ్యవహారాలు ఉద్యోగాలు వ్యాపారాలు వీటన్నిటిని పట్టించుకోకుండా నువ్వు లోపలికి గనక చూస్తే అక్కడ ఆత్మ ఉంది, అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది. అదే ఆత్మానుభూతి. కనుక శరీర మనోబుద్ధుల్ని పట్టించుకోకుండా శరీరం చూసేటువంటి వస్తువులు, మనసు పడే ఉద్రేకాలు, బుద్ధి చేసేటువంటి ఆలోచనలు ఇవి ఏవి కూడా లేకుండా ఉంటే మిగిలేది చైతన్యం, కేవలం ఆత్మ. కనుక మనోబుద్ధులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చెప్పటానికే ఇదంతా. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇక్కడ మనకు సందేహం, కొంతమంది లోపల లోపల అనుకుంటారు ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటే ఏం పనులు చేయకుండా ఉండాలండి, ఏం ఆలోచన చేయకుండా ఉండాలనా? వద్దు, మీరు చేయబాకండి, అది చేసుకుంటుంటే చేసుకొని ఇది అర్థం చేసుకుంటే చాలు. మన దేహం ఏం ఊరుకోదు, ఏటి పనులు చేస్తాను, మనసు ఊరుకోదు ఆలోచనలు చేస్తాను, బుద్ధి ఊరుకోదు ప్రణాళికలు వేస్తూనే ఉంటుంది, చేసుకొని ఇది వేసుకుంటా ఉంది, వేసుకొని అండి. మీరు మాత్రం ఖాళీగా ఉండండి, వెనక ఉండండి, నేపథ్య సంగీతం లాగా ఉండండి. ముందు ఏమి జరుగుతున్నా సినిమాలో నాటకాల్లో వెనక నేపథ్య సంగీతం వస్తుంది, అది అట్లా నేపథ్య సంగీతం లాగా ఉంది. ఇది మనం మనసు నుండి ఆత్మను వేరు చేయటం అంటే, మనసు నుండి ఆత్మను వేరు చేయాలంటే ఇలాగా జరిగేదేది జరిగిపోతూ ఉంటుంది, అనుకునేది అనుకుంటా ఉంటుంది, కష్టపడేది కష్టపడుతుంటుంది, దుఃఖపడేది దుఃఖపడుతుంది, ఆనందించేది ఆనందిస్తూ ఉంటుంది, నేను మాత్రం ఆనంద స్వరూపాన్ని. ఇది ఏడ్చేటప్పుడు నేను ఆనందమే, ఇది నవ్వేటప్పుడు నేను ఆనందమే, నేను మాత్రం ఎప్పుడు ఆనంద స్వరూపాన్ని. కనుక ఎప్పుడు కూడా దేహేంద్రియ మనోబుద్ధుల మీద కాకుండా మన దృష్టి వాటికి ఆధారమైనటువంటి చైతన్యం మీద, ఆత్మ మీద ఉండాలి, బ్రహ్మం మీద ఉండాలా, అదే మనం తెలుసుకోవాల్సింది, అదే మనం నేర్చుకోవాలి. సాధారణంగా మనకు ఒక ఆలోచన ఉంది, ఎప్పుడైనా సరే ఇదేమిటండి అన్నాం అనుకోండి, ఇది పేపర్ అండి అంటారు. ఇక్కడ మీ పేపర్ అయినా కనిపిస్తుంది, పేపర్ను పట్టుకొని చేయి కనపడుతుందా? కాబట్టి ఆధేయాన్ని కాదు ఆధారాన్ని చూడాలి, దేహేంద్రియ మనోబుద్ధుల్ని కాదు, దేహేంద్రియ మనోబుద్ధులకు ఆధారమైనటువంటి ఆత్మను చూడటం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఆధేయం మీద కాకుండా ఆధారం మీద మన యొక్క దృష్టిని నిలపాలి. నిలపలేకపోతున్నామండి, ఎందుకని? ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కినటువంటి వాళ్ళకి, ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కితే నిలబడేవు. కానీ ప్రాపంచిక వ్యామోహాల్లో వలలో చిక్కుబడినటువంటి వాళ్ళకు కూడా అంత తేలికేం కాదు. ఎందుకనంటే మనకి పూర్వం నుంచి కూడా ఎన్నో ఎన్నో జన్మల నుంచి కూడా మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు అంత తేలిగ్గా పోవు, ఆ పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కనుక దీనికి దీర్ఘకాల సాధన కావాలి, నిజమైనటువంటి విశ్వాసంతో ప్రవర్తించాలి. ఇదే మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి భావనలో నిరంతరము కనుక ఉండాలంటే దేహేంద్రియ మనోబుద్ధులు చేసేటువంటి పనుల్ని, కర్మల్ని, ఆలోచనల్ని, వ్యవహారాలని, ప్రణాళికల్ని, వీటన్నిటినీ కూడా ఆత్మనైనటువంటి నేను పట్టించుకోకూడదు. మనసు పట్టించుకుంటే పట్టించుకొని, బుద్ధి పట్టించుకుంటే పట్టించుకొని, ఏడిస్తే ఏడవని, నవ్వితే నవ్వని, ఓ ఇది ఏడుస్తుంది, ఇది నవ్వుతుంది, నేను మాత్రం ఆత్మని, నేను హాయిగా ఉన్నాను. ఇదే కాబట్టి దీన్ని ఎందుకు ఎంత సేపు చెప్తుందంటే దీంట్లోనే ఉంది మన సాధనకి కిట్ అంతా కూడా. అలాగే తర్వాత నిత్యముక్తం అన్నారు, ఆత్మ నిత్యముక్తం. నిత్యముక్తం, పాము కప్పను పట్టుకుంది, కప్పను నోటకరుచుకుంది పాము, కప్పకేమో బంధం, పాము కనుక విడిచిపెడితే ముక్తి. అట్లాగే ఒక వ్యక్తిని, ఓ దొంగని దొంగతనం చేశాడని ఓ లైట్ స్తంభానికి కట్టేశారు, బంధం. తాడు కనుక తీసేస్తే ముక్తి. కనుక ఎవరినైనా బంధించాలంటే ఏదో ఒక వస్తువు ఉండాలి, ఓ తాడు ఉండాలి, లేదా ఒక వ్యక్తి ఉండాలి, వాడు గట్టిగా పట్టుకొని వాడిని కదలకుండా చేయాలి. మరి ఆత్మను బంధించాలంటే ఏముండాలి? ఆత్మను బంధించాలన్నా తాడేనండి, ఎందుకంటే మనం అప్పుడప్పుడు తెలివిని ఉపయోగిస్తాం. ఎందుకంటే మనిషిని బంధించామనుకోండి ఆత్మను కూడా బంధించినట్టే కదా అని ఆ తెలివి ఇక్కడ చూపించవచ్చు. మనిషిని బంధించడమా బంధించకపోతే కదా, ఆత్మను బంధించడం చేతవా? ఎవరైనా ఆత్మను బంధించగలుగుతారా? లేదు. ఎందుకని? మనిషిని బంధించడానికి తాడుంది, కప్పను బంధించడానికి పావుంది, ఆత్మను బంధించడానికి ఆత్మ కంటే వేరుగా ఇంకేదో ఉండాలి కదా. ఆత్మ కంటే వేరుగా ఏదన్నా ఉంది అంటే అది ఆత్మ కాదుగా, ఆత్మ పరిమితమైపోద్దిగా. ఇది ఆత్మ, ఇదేమో దాన్ని బంధించేది. అప్పుడు ఆత్మ ఏమైంది? సర్వవ్యాప్తమా? సర్వవ్యాప్తం కాదు. సర్వవ్యాప్తం కాకపోతే ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? కనుక ఆత్మని బంధించడానికి వేరే ఇంకోటి ఏమీ లేదు, ఉండటానికి వీల్లేదు. కనుక ఆత్మని ఎవరు బంధించడానికి వీల్లేదు, ఆత్మ బంధించబడేది కాదు. కనుక ఏదన్నా మనం ఆత్మని బంధించడానికి ఇది కూడా ఉన్నది అని పొరపాటునో గ్రహపాటునో అలవాటునో అనుకుంటే అది భ్రమాత్మక వస్తువే కాని నిజమైనటువంటి వస్తువు కాదు. కనుకనే ఆత్మ నిత్యముక్తం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనమేమో నిత్యముక్తం కాదు, నన్ను ఎవరో ఒకరు బంధించవచ్చు కావాలనుకుంటే, పిడిపించుకొని పోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆత్మను బంధించడానికి ఏమి లేదు కాబట్టి అది నిత్యముక్తం, అది ఎప్పుడు విడుదలే. అసలు బంధం ఉంటేగా విడుదల కావటానికి, అసలు బంధమే లేదు కాబట్టి దాన్ని చెప్పడానికి వీలు లేదు కాబట్టి నిత్యముక్తం అని చెప్పాల్సి వచ్చింది. అజ్ఞానంలో మనం దేహ ఇంద్రియ మనోబుద్ధులతో ఆత్మని బంధించాం అనుకుంటాం. ఆత్మను కూడా బంధించేసామండి దేహ మనోబుద్ధులతో, ఎందుకంటే ఆత్మ లోపల ఉంది, దేహ మనోబుద్ధులు బయట ఉన్నాయి అనుకుంటాం. ఊరికత్తు అనుకోవటమే కానీ అది వాడు నిజం కాదు. అలాగనే స్వప్నంలో ఉన్నటువంటి తాడుతో ఇప్పుడు మనిషిని బంధించడానికి వీలవుద్దా? రాత్రి కళ్ళలో తాడు కనపడింది, ఆ తాడు తెచ్చి వీడికి బంధించండి అంటే కుదురుద్దా? కుదరదు. అంటే భ్రమాత్మకమైనటువంటి వస్తువు చేత నిజమైనటువంటి వస్తువుని బంధించలేవు. రాత్రి కల్లో కనిపించని భ్రమాత్మక వస్తువు, రాత్రి కల్లో కూడా కనిపించని మంచి బ్రహ్మాండమైన భోజనం కనపడ్డది, మంచి కూరలు, పిండి వంటలు, రకరకాల హాట్లు, స్వీట్లు అన్నీ కనపడ్డాయి. ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి, ఆ అద్దెనండి అని అన్నాం, తింటే సరిపోద్దా? ఆకలి తీరుద్దా? అసలు తినటానికి వీలవుద్దా? కాదు. కాబట్టి భ్రమాత్మక వస్తువు చేత అసలు వస్తువుని బంధించడం అనేది కుదిరే పని కాదు. కనుక ఆత్మ ఎప్పుడు బంధంలో లేదు, అందుకని నిత్యముక్తం. ఇక ఐదవది అవిభక్తమూర్తి అన్నారు. అవిభక్తం, విభక్తం అంటే విడగొట్టడం, అవిభక్తం విడగొట్టడానికి వీలైంది. ఈ చైతన్యం ఎట్లాంటిది, ఆత్మ చైతన్యం అంటే విడగొట్టడానికి వీల్లేదు. భగవద్గీత 2వ అధ్యాయం చెప్పారు కదా, దాన్ని కొయ్యటానికి వీల్లేదు, దాన్ని ఎండబెట్టడానికి వీల్లేదు, దాన్ని తడపటానికి వీల్లేదు అని రకరకాలుగా చెప్పారు. పాపం ఆయన కష్టపడ్డాడు. ఎందుకనంటే అర్జునుడి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఉన్నాయి. కాబట్టి ఏమయ్యా, నా దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది, నేను తగలబెడతానంటేమో, ఆ ఎదురుగా ఉన్నది ఆత్మ, ఆత్మని నీ ఆగ్నేయాస్త్రం తగలబెట్టలేదు. నీ దగ్గర వారుణాస్త్రం ఉంది, నేను తడుపుతానంటేమో తడపడానికి వీల్లేదు. నీ దగ్గర వాయుయాస్త్రం ఉంది, ఎగరబడతానంటేమో ఎగరబడతానికి వీల్లేదు అని అక్కడ చెప్పాడు కదా. అట్లే ఈ ఆత్మ దేనికి కూడా చెలించేది కాదు, అది నిశ్చలం. ఇందాక చెప్తున్నాం, నిస్తరంగ జలరాశి నిశ్చలం, అది చలించదు. ఎందుకంటే అది కదలటానికి పోతాడు చోటేది, దాన్ని తీసుకెళ్ళి నెడదామంటే అవతల చోటు ఉండాలి కదా. కనుక దాన్ని వేరు చేయటానికి వీల్లేదు, ఖండించడానికి వీల్లేదు, ముక్కలు చేయటానికి వీల్లేదు. అలా ఖండించాలన్నా, దాన్ని వేరు చేయాలన్నా ఏదో మరొకటి ఉండాలి. ఇప్పుడు గాలిని వేరు చేయాలనుకోండి, మనం మధ్యలో నిలబడితే సరే, అటు పక్క ఇటు పక్క ఉంటుంది గాలి, ఈ మధ్యలో మనం ఉంటాం. నీటిని కూడా వేరు చేయొచ్చు, ఎలాగా, ఓ బిందె తీసుకొచ్చి దాంట్లో పెట్టామనుకోండి, బిందికి అవతల నీరుంది, బిందికి అవతల నీరుంది, బిందులో కూడా నీరుంది, కానీ డివైడ్ అయిపోయి ఆకాశాన్ని వేరు చేయొచ్చు. ఓ చెక్క తీసుకొచ్చి పెట్టాం, చెక్క అవతల ఉంది ఆకాశం, చెక్క అవతల ఉంది ఆకాశం, చెక్కలో ఆకాశం ఉంది. ఈ ప్రకారంగా అన్నిటిని కూడా వేరు చేయొచ్చు. మరి ఇది అద్వయం కదా, రెండవది ఏది లేదు కదా. ఏదన్నా ఒక వస్తువు ఉంటే కదా దాన్ని వేరు చేయటానికి వీలయ్యేది, అడ్డం పెట్టడానికి వీలయ్యేది, వేరొక వస్తువు ఉండాలి కదా. మరి ఆత్మకన్నా వేరే వస్తువు ఉందా ఉందని చెప్తున్నావు? లేదు, ఆత్మ కంటే రెండో వస్తువు లేదు. ఉంటే ఏదన్నా భ్రమాత్మక వస్తువే. కల్లో నీకు చాకు దొరికింది, ఆ చాకు పెట్టి ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తావా? చేయటానికి వీలు. కనుక సత్యవస్తువైనటువంటి పరమాత్మ ఒక్కటే, అది సత్యవస్తువు, మిగిలినవన్నీ భ్రమాత్మక వస్తువులు. కనుక అది అఖండం, దాన్ని ఖండించడానికి వేరు చేయటానికి వీలు. అందుకనే అది అనంతం, అఖండం, నిత్యముక్తం అని ఇక్కడ చెప్తున్నాం. అటువంటి ఆత్మ అలలు లేని సముద్రం లాగా, నిస్తరంగ జలరాశి లాగా, నిశ్చలంగా, ఏకంగా, అద్వయంగా, అఖండంగా, అనంతంగా ఉండేటువంటిది అదే పరమాత్మ. అటువంటి బ్రహ్మమే నేను, అటువంటి బ్రహ్మమే నీవు అని ఇలా నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉండాలి అని ఈ శ్లోకంలో మనకి 5 విషయాలను చెప్పారు. అంటే భేదాలు లేనిది, ఏదో ఒక్కటే అయినటువంటిది, విభక్తం విడగొట్టడానికి వీల్లేదు, నిస్తరంగా జలరాశిలాగా నిశ్చలంగా ఉండేటువంటిది, అలాగే నిత్యముక్తం ఎప్పుడు కూడా బంధించడానికి వీలు లేకుండా ఎప్పుడు కూడా విడుదలలోనే ఉండేటువంటిది. ఇలా చెప్పి మరికొన్ని లక్షణాలని మనకి 260 తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు, దాన్ని మనం రేపు చెప్పుకుందాం. మళ్ళీ ఒక్కసారి మీకు ఏ సాధన చేసినా చేయకపోయినా ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే వివేక చూడామణిలో ఈ అధ్యాయాన్ని తెలుసుకోవటానికి నిజంగా ప్రయత్నించేటువంటి వాళ్ళు, ఇదే మనకి సర్వస్వం, ఇదే మనకి ముక్తినిచ్చేటువంటిది, మోక్షాన్ని ఇచ్చేటువంటిది అని నిజంగా గట్టిగా మీరు నమ్మగలిగితే నిరంతరము చేయగలిగినటువంటి ధ్యానం, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మనకు నిజంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘటనల్లో కూడా నేను బ్రహ్మాన్ని, నేను ఆత్మను అనేటువంటి భావన రావాలి. నీవెక్కడున్నావు? మా ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్న దేహం నేను ఎట్లా ఇంట్లో ఉంటాను అని లోపల అనుకోవాలి. సమాధానం చెప్పు, ఇంట్లో ఉన్నాను, బయట ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను, ఏదో ఒకటి చెప్పు. కానీ నీ లోపల మాత్రం ఆలోచన ఇది ఉండాలి, అది ధ్యానం, అది ధ్యాస. అంటే నువ్వు బయటికి ఏం చెప్పినా సరే నీ ధ్యాస ఎక్కడుందని అంటే చైతన్యం మీద, ఆత్మ మీద ఉంది. ఇది కనుక ప్రాక్టీస్ అయిపోయిందా, నువ్వు ఆత్మే అంతే. చేయలేకపోతున్నామండి, చేయలేకపోతాను ఒప్పుకుంటా, కానీ ప్రయత్నించండి. ఒకరోజు 4 విషయాల్లోనైనా అనుకున్నారు అనుకోండి, రెండో రోజు 6 విషయాల్లో, మూడో రోజు 10 విషయాల్లో అలా అనుకోగలిగితే, అలా కనుక మనం పెంచుకుంటా వస్తే అదే మనకి నిజమైనటువంటి సాధన. అటువంటి సాధన నిత్యము నిరంతరము చేయాలి. అలా చేస్తేనే మనకి ఈ మోక్షం అంటే ఏమిటో మనకి అర్థమవుతుంది. ఆ మోక్ష స్థితికి మనం చేరుకుంటాం, ఖచ్చితంగా చేరుకుంటాం, దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కనుక సాధన చేయటమే మనం చేయాలి. మనలో లోపం కనుకుంటే, సాధన లోపం కనుక ఉన్నట్లయితే మనం ఈ జన్మకి మనం ముందుకెళ్ళం. కానీ ఈ జన్మ కొంతైనా మనం ముందుకు వెళ్ళామంటే మరు జన్మ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకోవాలి.